పద్నాలుగవ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకున్నాం. మొదటి సమయాల గ్రంథము 14వ అధ్యాయము 43వ వచనం. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా, యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే, కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చేదనదని అతనితో అనెను. కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కల తండ్రి పరిశుద్ర, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ వాక్యము చింత చేత మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకము చేసుకుని తండ్రి పరిశుద్ధాత్మదేవ నీ కార్యాన్ని జరిగించమని నీ సన్నిధిలో అడుగుతుంటున్నాను. నాయన, నీ వాక్యము తండ్రి రెండంచుల వాడిగల ఖడ్గము కంటెను ప్రభువా, మరి పదునైనది నా తండ్రి. హృదయాలని నాయన బద్దలు చేసేటువంటిది నా ప్రభువా, మూల్గులను ఎముకల్ని చీల్చేటువంటిది నా తండ్రి. నీ వాక్యము చెంత చేరిన మమ్ములు తండ్రి నాయన వాక్యం ద్వారా హెచ్చరించి నా తండ్రి మా జీవితాలను సరిచేసుకుంటకును, ఆత్మీయ జీవితంలో ఎదుగుతకును, వింటున్న ప్రతి బిడ్డని ప్రభు మీరు గ్రహించేటువంటి శక్తిని దయచేయండి. మాట్లాడుతున్న నాకు ప్రభు నాయన వాక్య జ్ఞానంతో పాటు నీ ఆత్మ అభిషేకాన్ని కూడా దయచేయమని సన్నిధిలో అడుగుచు యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఇక చూస్తే కొంచెము తేనెకే నేను మరణం అందవలసి వచ్చినదని అతనితో అనెను. ఇస్రాయేల్కి ఫిలిస్తీన్లకి మరి సౌలు రాజుగా ఉన్న కాలంలో యుద్దము జరుగుతూ ఉన్నటువంటి సమయంలో సౌలు రాజు ప్రజలతో ప్రమాణం చేయిస్తాడు, నేను శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు ఎవరు కూడా ఆహారము తీసుకునకూడదు అని. ఆ శత్రువుల మీద యుద్దానికి వెళ్లేటప్పుడు దేవుని సన్నిధికి వెళ్లి దేవుని దగ్గర, దేవ మరి నీ చిత్తం ఏంటి అని కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలాంటి సమాధానం ఇవ్వడు. దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వనప్పుడు సౌలు అనుమానం వచ్చి ఎవరో తప్పు చేశారు మన దానిలో, కాబట్టి నేను మరి నా కుమారుడైనటువంటి యోనాతాను ఒకవైపు ఉంటాం, జనులందరూ ఇంకొక వైపు ఉండండి, ఎవరు తప్పు చేశారో దేవుడు చూపించాలి అని చీట్లు వేసినప్పుడు ఆ చీట్లు సౌలు యోనాతాను వాళ్ళ మీద వస్తుంది. తర్వాత సౌలు పేరు మీద యోనాతాను పేరు మీద చీటి వేసినప్పుడు యోనాతాను పేరు మీద వస్తుంది. అప్పుడు యోనాతాన్ని నువ్వేం చేశావని అడిగినప్పుడు నేను కొంచెము తేనె పుచ్చుకున్నాను, దానికే నేను చచ్చిపోవాలా అని చెప్పి అన్నప్పుడు ఆ రోజున ప్రజలు లేదు, ఈ రోజున విజయం మనకి యోనాతాను వల్ల కలిగింది కాబట్టి యోనాతాను మరణం పొందడానికి వీల్లేదు అని జనులు అతన్ని ఆ రోజున అక్కడ రక్షిస్తారు. ఈ రోజున మనం దేవుడు మనతో మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే కొంచెమే అయినప్పటికీ ఎంతో పెద్ద శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటాయి. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినెడల జ్ఞానమును ఘనతను తేలకొట్టును. నీ ఎంత జ్ఞానమున్నా ఎంత ఘనత ఉన్నా కొంచెము బుద్ధిహీనత ఉంటే చాలట అది ఈ రెండింటిని కూడా తేలగొట్టేటువంటి పరిస్థితి అని అంటాడు. గ్లాసడ్ పాలలో చుక్క విషం వేస్తే ఏమవుతాయండి అవి? సో ఈ రోజున మన జీవితంలో దేవుని వాక్యం నుంచి ఏం నేర్చుకోబోతున్నామని అంటే, మనం తీసుకునేటువంటి చిన్న నిర్ణయాలు, మనం చేసేటువంటి చిన్న పనులు మన జీవితాన్ని ఎంతగా డ్యామేజ్ చేస్తాయో ఒకసారి మనం ఆలోచన చేసి దానిని బట్టి మన జీవితాలను సరి చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ముందుకు వెళ్లే రీతిలో మరి దేవుని వాక్యం మనకు ఏం చెప్తుందో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. మనం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయమే కావచ్చు, మనం తీసుకునేటువంటి ఒక తప్పుడు ఆలోచన విధానమే కావచ్చు, అది ఎటువంటి పరిస్థితుల్లోకి నడిపించిందో దేవుడు మన ముందుంచిన కొద్ది మంది భక్తుల జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటూ మన జీవితాన్ని కూడా సరి చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం. విశ్వాస వీరుడు అని, దేవునికి స్నేహితుడు అని పిలవబడినటువంటి అబ్రహాము జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్లెను. ఇక్కడ మనం ఆ 12వ అధ్యాయాన్ని చూస్తే 12వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ బాగా తెలుసు, దేవుడు అబ్రహాముని నేను చూపించబోవు దేశానికి వెళ్లమన్నప్పుడు అతడు ఎక్కడికి వెళ్లాలో తెలియకనే మరి బయలుదేరి అక్కడికి వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, అప్పుడు అతను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడతారు, నిన్ను మరి శపించేవారు శపించబడతారు, నువ్వు అనేక జనాలకు ఆశీర్వాదంగా ఉంటావని దేవుడు ఆ 12వ అధ్యాయము 2వ వచనాలు వీటిలో అబ్రహాముని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము మరి కరానుకు బయలుదేరి అక్కడికి వచ్చిన తర్వాత మరి మనం 10వ వచనంలో చూస్తే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, కరువు భారముగా ఉన్నందున. బహుశా దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము మరి బయలుదేరి కరానుకు వస్తూ దేవుడు నేను నీకు చూపించబోవు దేశానికి వెళ్ళు అని అంటే, జనరల్ గా ఏ వ్యక్తి అయినా ఏం ఊహించుకుంటారంటే అక్కడికి వెళ్తే చాలా గొప్పగా ఉంటుందేమో, ఎన్నో దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆశీర్వాదాలు ఇస్తానని. కానీ అక్కడికి వచ్చే వరకు అక్కడ ఏమైందంటే ఆల్రెడీ కనానీయులు అక్కడ ఉన్నారు. తర్వాత దేవుడు ఆశీర్వాద ఇస్తాన్నాడు కానీ సంతానం లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంతలో అక్కడ ఏం జరిగిందంటే దేవుడు వెళ్ళమన్న ప్రదేశంలో అక్కడ కరువు కూడా భారంగా ఉంది. ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు మరి అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను. గోయింగ్ డౌన్ టు ఈజిప్ట్, ఐగుప్తు వెళ్లడము అనేది దేవుని చిత్తమా కాదా అనేటువంటిది తెలుసుకోలేదు, దేవుణ్ణి అడగలేదు. మరి దేవుడు కనానికి వెళ్ళమని చెప్పాడు, మరి ఇక్కడ నుంచి నన్ను ఇంకొక ప్రాంతానికి వెళ్ళమన్నాడా లేదా, మరి కరువు వచ్చింది కదా అని ఏమీ అడగకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. అయితే అబ్రహాము మరి ఐగుప్తుకు వెళ్లడం ద్వారా జరిగినటువంటి సంఘటనలు ఏంటి, తను చేసిన పనిని బట్టి అని మనం ఆలోచన చేస్తే 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. భార్యతో ఏం చెప్తున్నాడంటే, నీ వల్ల నాకు మేలు కలగాలి కాబట్టి నువ్వు నాకు సహోదరివి అని చెప్పుమనెను. అక్కడికి వచ్చే వరకు తన జీవితం అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. 15వ వచనంలో చూస్తే, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెని పొగిడేది గనక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనంటే, భార్య ఇంకొకరి ఇంటికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. తర్వాత మనకు తెలుసు లోతు మరి ఐగుప్తుని కోరుకోవడానికి కూడా కారణం ఏంటి అనంటే, అబ్రహాము మొదటిసారిగా మరి ఆ కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్లడాన్ని బట్టి, లోతు అక్కడ ఆ ప్రాంతాన్ని చూడడాన్ని బట్టి, తిరిగి వాళ్ళు వేరైనప్పుడు కూడా లోతు ఆ ఐగుప్తు ప్రాంతాన్ని కోరుకోవడం, తద్వారా మరి ఐగుప్తు వలె ఉంది అని సుధమ గుమరాల్ని కోరుకోవడం, అరే ఐగుప్తు నేను చూశాను ఐగుప్తు ఎట్లుందో ఈ సుధమ గుమరా కూడా అలాగే ఉంది అని దాన్ని కోరుకోవడం. తర్వాత మనము అదే ఆదికాండం 12వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువల్ల అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వబడెను. పనికత్తెలు మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి, అబ్రహామునకు మేలు చేశాను. సో ఫరో ఏం చేశాడు, భార్యని తీసుకెళ్లేమో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, ఆమెను బట్టి అంటే శారాని బట్టి అబ్రహామునకు మేలు చేశాడు. ఏం మేలు అంటే, అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు అక్కడ దాసులు పనికత్తెల్ని కూడా ఇచ్చారు అనేటువంటిది మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని బాధించను. ఈ మాటను మీరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి, ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకారంగా ఉండాలి అన్నాడు. కానీ ఈ రోజున మరి అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే, ఆశీర్వాదకారణముగా ఉండవలసిన వ్యక్తిని బట్టి ఇంకొక కుటుంబంలో మహావేదనలు కలుగుతూ ఉన్నాయి. మనం చేసేటువంటి కొన్ని తప్పులు మనకి మాత్రమే కాదు గాని ఎదుటి వారి జీవితాల్లో కూడా అవి నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఇంకా మనం కింద 17వ వచనంలో చూస్తే, అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ఇక్కడ ఆ కుటుంబాన్ని వేదనల చేత బాధించాడంట దేవుడు, తర్వాత ప్రతి గర్భాన్ని కూడా మూసివేశాడు. అంటే అబ్రహాము తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి, వీళ్ళు ఐగుప్తుకు రావడాన్ని బట్టి జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ఏ ఫరో అయితే శారాన్ని తీసుకుని వెళ్లాడో ఆ కుటుంబము మహావేదనల చేత బాధించబడింది, ఆ ఇంటిలో ఉన్న ప్రతి గర్భము కూడా మూసివేయబడింది. తర్వాత మనం గమనిస్తే 13వ అధ్యాయం 5వ వచనంలో, అబ్రహాముతో కూడా వెళ్లిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక తర్వాత 7వ వచనంలో అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురముండేవి. సో ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళు అప్పటిదాకా ఏం చెప్పబడలేదు కానీ ఇక్కడ గొర్రెలు గొడ్లు మగగాడిదలు ఇవన్నీ కూడా అబ్రహాముకి ఇవ్వబడినాయి. వీళ్ళ ఆస్తి విస్తారం అయిపోయింది. మరి ఆస్తి విస్తారం అవడం వల్ల లోతు కాపర్ల పశువుల కాపర్లకు అబ్రహాము పశువుల కాపర్లకు గొడవలు ప్రారంభమైనాయి. ఈ యొక్క కుటుంబం చేసినటువంటి దీన్ని బట్టి ఫరో ఇంటిలో వేదనలు, ఫరో అభిమేలకు ఇంటిలో గర్భం మూసివేయబడింది. లోతు కాపర్లకు మరి అబ్రహాము పశువుల కాపర్లకు గొడవలు స్టార్ట్ అయ్యాయి, కలహాలు. తర్వాత మనం చూస్తే 21వ అధ్యాయం 11వ వచనంలో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అబ్రహాము జీవితంలో మరి ఇష్మాయేలును బట్టి మిక్కిలి దుఃఖము. ఈ ఇష్మాయేల్ ఎక్కడి నుంచి వచ్చాడనంటే ఇందాక మనం అండర్లైన్ చేసుకోమన్నాం. మరి ఫరో తనకిచ్చినటువంటి గొర్రెలు గొడ్లు దాస దాసీలు వీళ్ళందరినీ కూడా ఇవ్వడాన్ని బట్టి మరి యొక్క హాగరు ఆ యొక్క అలాగా వచ్చినటువంటి స్త్రీ అని చెప్తారు. సో చివరికి ఏమైందంటే కుటుంబంలో దుఃఖము మిగిలింది. కారణం ఏంటి అంటే మరి అబ్రహాము చేసినటువంటి ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి తనొక్కడు బాధపడడం కాదు గాని తన భార్య బాధపడవలసిన పరిస్థితి, ఫరో ఇంటివారు బాధపడవలసినటువంటి పరిస్థితి, కలహాలు మొదలైనవి, కుటుంబంలో శాంతి లేని పరిస్థితి, సారాకు నెమ్మది లేదు సమాధానం లేదు, అబ్రహాముకు నెమ్మది లేదు సమాధానం లేదు, హాగర్కు నెమ్మది లేదు సమాధానం లేదు. ఆ మాటకొస్తే ఈ రోజుకి కూడా మనం గమనిస్తున్నాం ఇష్మాయేలు సంతానానికి, ఇస్రాయేల్ యొక్క ఆ యొక్క సంతానానికి ఎప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఈ రోజుకు కూడా జరుగుతూనే ఉంది. ఎవరైనా మనం ఆలోచించామా, ఒక వ్యక్తి చేసినటువంటి నిర్ణయాన్ని బట్టి కొన్ని వేల సంవత్సరాలు కూడా అదే కంటిన్యూ అవుతుంది అనేటువంటిది, తరతరాలు కూడా మనం చేసేటువంటి తప్పుడు నిర్ణయం వల్ల కంటిన్యూ అవుతుందనేది మరి అబ్రహాము ఆలోచించుంటాడా? ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాము జీవితంలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన, తను తీసుకున్నటువంటి నిర్ణయం తన కుటుంబ జీవితాన్ని ఎటువంటి పరిస్థితిలో నడిపించింది, మరి ఆ పరీక్షలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఏమి నిర్ణయం చేశాడు. దగ్గరగా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈ రోజుకి కూడా మరి అక్కడ పరిస్థితులు ఇప్పటికీ కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనం చేసేటువంటి తప్పు మనతోటే పోతుంది అని, కానీ ప్రతి తల్లిదండ్రి ప్రతి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం చేసేటువంటి తప్పు అది ఇంతటితో క్లోజ్ అవుతుంది అనుకోవడానికి వీల్లేదు. అది ఎక్కడికైనా దారి తీయొచ్చు. మనం మన కుటుంబంలో మన పిల్లల విషయాల్లో చేసేటువంటి నిర్ణయం, ఒకవేళ మన కుమారుని విషయంలో తన వివాహ విషయంలో ఒక తప్పుడు నిర్ణయం ఏ తల్లిదండ్రులైన తీసుకున్నారనుకోండి, ఒక అన్య స్త్రీని తీసుకొచ్చి వివాహం చేశారనుకోండి, ఏదో ఆలోచన మనసులో పెట్టుకుని చివరికి పిల్లలు కూడా దేవుళ్ళు, వాళ్ళ పిల్లల పిల్లలు కూడా దేవుళ్ళు ఎదగకుండా కొన్నిసార్లు కుటుంబాన్ని కూడా మరి అన్య కుటుంబాల్లోకి మనం చూస్తాం. ఆహాబు చేసుకున్నటువంటి వివాహాన్ని బట్టి మరి ఇస్రాయేలీలు ఏ రీతిగా తయారయ్యారు అంటే చివరికి వాళ్ళు 75 సంవత్సరాలు మరి ఇస్రాయేలీలు చెరలోకి వెళ్లిపోయే పరిస్థితి, తిరిగి రాని పరిస్థితి. అంటే చేసేటువంటి తొందరపాటు ఒక తప్పుడు నిర్ణయం, దేవుని దగ్గర దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా చేసేటువంటి ఒక నిర్ణయం ఎటువంటి పరిస్థితుల్లోకి దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఊహించలేము. కానీ మనం చేసుకునేటువంటి నిర్ణయం విషయంలో జాగ్రత్త పడవలసిన వారమైంటున్నాం. మనం ఇతరులకు మనం చేసేటువంటి నిర్ణయాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా, లేక మన వల్ల ఇతరులకు నష్టము కలిగేటువంటి పరిస్థితుల్లో ఉంటుందా? యోసేపును బట్టి పొతీఫరు కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది. మరి యాకోబు జీవితాన్ని బట్టి లాబాను కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది. ఈ రోజున మనల్ని బట్టి మన కుటుంబాలు ఎక్కడికి ఆశీర్వదించబడే స్థితిలో ఉన్నాయా ఒకసారి మనం మన కుటుంబాలు ఆశీర్వదించబడే రీతిలో ఉన్నాయా, లేక మనం చేసే తప్పుడు నిర్ణయం వల్ల మన కుటుంబాలకు ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోనాను బట్టి ఆ ఓడలో ఉన్న వారందరికీ కూడా నష్టం కలిగింది. ఈ రోజున నిన్ను బట్టి నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయో ఒకసారి ఆలోచించండి. నీ వల్ల నీ కుటుంబం బాధపడేటువంటి పరిస్థితిలో ఉందా? నీ వల్ల నీ తల్లిదండ్రులు బాధపడేటువంటి పరిస్థితిలో ఉన్నారా? నీ వల్ల నీ కుమారులకు ఎటువంటి స్థితి కలుగుతుంది? నువ్వు చేసే పని వల్ల నీ కుమారులకు రేపు సమాజంలో గౌరవం కలిగేటువంటి పరిస్థితి ఉందా? లేక ఫలానా వాళ్ల పిల్లలు అనేటువంటి ఒక స్థితి పిల్లలకి, ఎటువంటి ఆ పరిస్థితుల్ని మనం మన కుటుంబానికి మనం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కలిగిస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము చేసిన తప్పుడు నిర్ణయం వల్ల ఈ రోజుకి కూడా కుటుంబాలు బాధపడేటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. రెండో వ్యక్తిని చూస్తే యెహోషువ గ్రంథము 7:24 7:24 తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ఇక్కడ మనం గమనిస్తే మనందరికీ తెలుసు యెహోషువ గ్రంథంలో ఏమి జరిగింది అనేటువంటిది. ఆకాను కుటుంబాన్ని ఇక్కడ చూస్తే ఆకాను ఒక్కడే కాదండి, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిది. వారిని రాళ్లతో కొట్టిన 26 వాళ్ళని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. ఇక్కడ మనం గమనిస్తే ఆకాను ఒక్కడే కాదు, తప్పు చేసిందేమో ఆకాను అని మనకు తెలుసు, కానీ ఆకాను కుమారులు కుమార్తెలు ఎద్దులు గాడిదలు మంద డేరాలు మొత్తము కూడా రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. మరి ఆకాను కుమారులు ఏం చేశారు? ఆకాను చేసినటువంటి పరిస్థితి అంటే ఎందుకు కుటుంబం అంతా కూడా మరి ఆ రకమైనటువంటి పరిస్థితి అంత ఘోరమైనటువంటి స్థితికి వెళ్లవలసి వచ్చింది? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో గొప్పదైనటువంటి ఆ యొక్క ఎరికో పట్టణాన్ని యుద్ధము చేయకుండానే దాటి వచ్చారు, యోర్దానుని దాటారు. కానీ చేసినటువంటి పని ఏంటి అంటే మనం యెహోషువ గ్రంథం 6:18 చూస్తే శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయుదురు, కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్టములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. ఇక్కడ మనం చూస్తే ముందుగానే దేవుడు హెచ్చరికనిచ్చాడు, మీరు శపించబడి దానిలో కొంచెము తీసుకున్నా కూడా ఎవరు శాపగ్రస్తులు అవుతారంటే ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు. నువ్వు తప్పు చేస్తే నీ ఒక్కడికే కాదది, పాళెము పాళ్యానికి శాపము కలుగజేస్తారు అని ముందుగానే హెచ్చరిక చేయబడింది. అంతేకాదు అక్కడ ఆ ఎరికోలో ఉన్నటువంటి వెండి బంగారాలు అవన్నీ కూడా యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను. ఇవి ఎక్కడికి వెళ్లాలా? వీళ్ళు యుద్ధం చేసి గెలిచినటువంటిదంటే యెహోవా ధనాగారంలోనికి వెళ్లవలసిన దాన్ని ఆకాను ఏం చేశాడంటే దొంగతనం చేశాడు. ముందే చెప్పారు, మీరు తప్పు చేస్తే మీ ఒక్కళ్లతోటే పోదది, మీ పాళానికి మీరు శాపాన్ని కలుగ చేస్తారు. అంటే ఆకానికి ముందుగా హెచ్చరిక చెప్పినా కూడా ఆకాను ఆ హెచ్చరికని పట్టించుకోలేదు. ఇంకొక మాట కూడా చెప్పారు, ఒకళ్ళు నువ్వు తప్పు చేస్తే ఇది నీ ఒక్కడితో పోదు. ఇప్పటికి కూడా ఆకాను ఏమనుకున్నాడంటే తన వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి పరిస్థితి తెలిసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, తనకున్నటువంటి ఆ ఆశని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, వస్తువుని చూసి ఆశించటం వల్ల, దేవుడు ముందుగానే హెచ్చరిక నీకు మాత్రమే కాదు ఎవరు పాపము చేసినా కూడా ఇశ్రాయేలుల పాళెము పాళెముకి కూడా మరి శాపము తెచ్చి పెడుతుంది అన్నప్పటికీ కూడా వినకుండా ఆ పని చేసినటువంటి పరిస్థితి. మనం యెహోషువ గ్రంథం 7:5 చూస్తే అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. ఇంకా చూస్తే మరియు తమ గవిని యొద్ద నుండి శెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు యుద్ధానికి వెళ్లారు, యోర్దాను దాటొచ్చారు, ఎరుకోని జయించారు. కానీ చిన్న పట్టణమైనటువంటి హాయి మీదికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోలేదు, అంత పెద్ద పట్టణాలు గెలిచినప్పటికీ. కానీ చిన్న పట్టణమైనటువంటి హాయి మీదికి వెళ్లి 36 మంది చనిపోయారు. ఈ 36 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు? ఆకాను కాదా? దేవుడు ఆల్రెడీ అక్కడ ఇస్రాయిల్ అందరికీ చెప్పాడు, మీలో ఎవరు తప్పు చేసినా పాళెము పాళెము శపించబడుతుంది. ఈ రోజున 36 మంది ప్రాణాలు కోల్పోవడానికి, వాళ్ళు అక్కడ ఓడిపోవడానికి కారణం ఎవరంటే ఆకాను కాదా? ఆకాను చేసినటువంటి తప్పును బట్టి ఇస్రాయిలీలు ఓడిపోయి 36 మంది చనిపోయి జనుల గుండెలు మరి కరిగి నీరవడానికి కారణం ఎవరు? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మరి 7:21 చూస్తే, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అవకాశం ఇవ్వబడినప్పుడు ముందుగా ఒప్పుకోలేదు, గాని మొత్తము బయటపడ్డ తర్వాత అప్పుడు ఒప్పుకునేదేంటి? దేవుడు ఫలానా వ్యక్తి తప్పు చేశాడని బయటపెట్టిన తర్వాత ఒప్పుకున్నటువంటి పరిస్థితి. తనకిచ్చినటువంటి సమయంలో ఆయన ఒప్పుకోలేకపోయాడు. దేవుడు మనందరి జీవితాల్లో ఒక నిర్ణయ కాలం అనేది ఇస్తాడండి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను రక్షణ పొందడానికి నాకు ఇంకా చాలా టైం ఉందిలే, దేవుడు నన్ను ఇంకా చాలా కాలం బ్రతికిస్తాడు అనుకుంటాడు. కానీ ఒకవేళ నువ్వు బ్రతకొచ్చు, కానీ నీ నిర్ణయ కాలం ఎప్పుడో నీకు తెలియదు. ఏసావు విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, తర్వాత అతడు ఆశీర్వాదము పొందగోరి వెతికినను అవకాశం ఇవ్వకుండా పొందనొల్లకుండా విసర్జింపబడెను. మనందరి జీవితాల్లో నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలంలోనే మనం ప్రభు దగ్గరికి రాకపోతే మన జీవితాలు భయంకరంగా ఉంటాయి. మనం మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఆకాను జీవితాన్ని చూసాం. ఇది మన ఒక్కళ్ళతోటే పోదండి. మనం చేసేటువంటి ప్రతి తప్పు మన కుటుంబాలని, మన పిల్లల పిల్లల కుమారులు ఏం చేశారండి? కుమారులు కుమార్తెలు, ఆకాను కుమారులు కుమార్తెలు. అంటే ఈ తండ్రికి పుట్టడమే వాళ్ళు చేసినటువంటి తప్ప ఆ కుమారులు కుమార్తెలు? దేవుడు హెచ్చరిక ఇచ్చినా లెక్క చేయలేదు. అది దేవుని ధనాగారంలోకి వెళ్లేటువంటి వస్తువు, కానీ ఆయన భూమిలో దాచుకున్నాడు. ఒకవేళ మనం చేసినటువంటి నిర్ణయాల వల్ల మన పిల్లలకి పాపక్షమాపణ లభిస్తుందేమో, గాని ఆ దోష శిక్ష ఫలానా వాళ్ల కొడుకులు, అదిగో ఫలానా ఆమె తప్పు చేసిన చూసారా ఫలానా కుటుంబం, వాళ్ల పిల్లలు అనేటువంటి ముద్ర మాత్రం ఎప్పటికీ మన పిల్లలకు మనం మిగిల్చే వాళ్ళం అవుతాం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. నువ్వు చేసే తొందరపాటు తప్పు, ఈ రోజున రేపు నీ పిల్లల మీద ఆ పేరు, ఆ భారము వాళ్ల మీద మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తాం. ఎంతో కష్టపడి మన పిల్లల కోసం మనం చేస్తాము, కానీ మరి ఎలాంటి పేరుని మన పిల్లలకు మిగులుస్తున్నాం మనము? పలానా వ్యభిచారం చేసేటువంటి వాళ్ళ కొడుకనా, పలానా గొడవలు పెట్టుకునేటువంటి వాళ్ళ పిల్లలనా, పలానా త్రాగుబోతుల పిల్లలనా? ఏ పేరుని మన పిల్లలకు మనం ఇవ్వాలనుకుంటున్నాం? కుమారుల కుమారులు కుమార్తెలు ఎడ్లు, అవి చేసినటువంటి పాపం ఏంటి? ఈ రోజున ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం అనుకుంటున్నాం ఒక చిన్న తప్పే కదా, ఒక చిన్న నిర్ణయమే కదా, నువ్వు చేసుకోలేని కంట్రోల్ అది ఎంత భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తుంది అనేటువంటిది ఈ రోజున మనకు కనపడదు. కానీ అది మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అది మనం భరించలేని శిక్షగా ఉంటుంది. ఆకాను గురించి చదివినప్పుడు ఎంతో నిజంగా కుమారులు కుమార్తెలు మరి ఆ యొక్క గొడ్లు ఇవన్నీ కూడా చేసినటువంటి తప్పు ఏంటి అనేటంటే, దేవుడు హెచ్చరికనిచ్చాడు. ఒకవేళ తప్పు చేస్తే నీ పాళెమంతా శిక్షించబడుతుంది, కానీ ఆకాను లెక్క చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ గెలిచినటువంటి ఆ యొక్క సంపద ఏదైతే ఉందో, ఆ కొల్లగొట్టిన సొమ్ము బంగారము దేవుని ధనాగారంలోకి రావాలి అనంటే, దేవుని ధనాగారంలోకి రావాల్సిన దాన్ని తన ఇంటిలోకి తీసుకున్నాడు. భయము లేని జీవితం, హెచ్చరికని లెక్క చేయనటువంటి జీవితం, కంట్రోల్ చేసుకోలేనటువంటి జీవితం, నీ ఒక్కడతోటే ఆకాను ఒక్కడితోటే పోలేదు, కానీ ఆకాను కుమారుల కుమార్తెలకు కూడా అది శాపమైనటువంటిదనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజున తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం ఏం మిగులుస్తున్నాం? మనం చేసేటువంటి తప్పుడు పనులు మన పిల్లల మీద అవి భారంగా మిగిలిపోతున్నాయా? ఒకసారి వ్యక్తిగతంగా ఆలోచన చేసుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాము జీవితాన్ని చూసాం. అబ్రహాము చేసిన తప్పుడు నిర్ణయం ఐగుప్తుకు వెళ్లడానికి ద్వారా ఫరో ఇంటిని దేవుడు వేదనల చేత జరిగింది. అబ్రహాము కాపర్లకు లోతు పశువుల కాపర్లకు గొడవలు. హాగరు అబ్రహాము ఇంటిలో ప్రవేశించింది. తద్వారా షారాకి, హాగరుకు, మరి అబ్రహాముకు సమాధానం లేని పరిస్థితి. అబ్రహాము దుఃఖపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది దానివల్ల. తర్వాత ఆకాను చూశాం. ఆకాను చేసినటువంటి తప్పు వల్ల ఆకాను ఒక్కడితోటే ఆ యొక్క పాపం పోలేదు గాని ఆకాను కుటుంబం అంతా కూడా మరి రాళ్లతో కొట్టబడి కాల్చివేయబడినటువంటి శిక్ష ఆ కుటుంబం అనుభవించవలసి వచ్చింది. ఆ కుటుంబాన్ని గురించి మనం అయ్యో అనుకుంటున్నాం, మరి కుడి ఎడమలు ఎరగకుండా యుద్ధానికి పోయినటువంటి 36 కుటుంబాల పరిస్థితి ఏంటి? జనులందరూ బాధపడినటువంటి పరిస్థితి ఏంటి? ఓడిపోయి వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, ఎటువంటి పనులు మనం చేస్తూ ఉన్నాం? మనం చేసే పని మనం ఒక్కరితో పోతుందని మనం అనుకుంటున్నామేమో కానీ ఇది మన ఒక్కరితోనే పోదు అనేటువంటి విషయాన్ని ఈ రోజున దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మూడో వ్యక్తిని చూద్దాం. మొట్టమొదటిగా అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండోది ఆకాను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడోదిగా చూస్తే ఒకసారి మనం చూద్దాం, మొదటి సమూయేలు గ్రంథము 3:13. మొదటి సమూయేలు గ్రంథము 3:13. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. మనం ఇక్కడ చూస్తే ఏలి కుటుంబాన్ని గురించి దేవుడు సమూయేలుకి సెలవిస్తున్న మాట ఏంటంటే అతని ఇంటికి నిత్యమైన శిక్ష. తప్పు చేసింది ఎవరండి? తన ఇంటికి నిత్యమైనటువంటి శిక్ష దేవుడు విధిస్తానని దేవుడు అక్కడ హెచ్చరిక సమూయేలు ద్వారా ఇస్తున్నాడు. ఏలి ఆ కాలంలో ప్రధాన యాజకుడిగా, ఒక న్యాయాధిపతిగా 40 సంవత్సరాలకు పైగా ఆ యొక్క ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు లాంటి వ్యక్తిని మరి ఒక మెంటర్గా ఉండి ఆత్మీయ స్థితిలో సమూయేలుని బలపరిచి దేవునిలో ఎదిగింప చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. హన్నా దుఃఖముతో మందిరానికి వచ్చి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో హన్నాని బ్లెస్ చేసి దేవుడిని ఓకే, మొదట అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, ఎందుకంటే న్యాయాధిపతుల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉండయో మనకు తెలుసు. కానీ తర్వాత ఆమె మనోవేదన గల దాన్ని మరి నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను అన్నప్పుడు హన్నాను ఆశీర్వదించాడు. తర్వాత మరి సమూయేలుని దగ్గరకు అప్పచెప్పడానికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఇంకా దీనికి ప్రతిగా నీకు మరి పిల్లలను అనుగ్రహిస్తాడని హన్నాని దీవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అక్కడ మందిరంలో జరిగేటువంటి బలుల విషయంలో, వీటన్నిటి విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. గాని తన ఇంటి వాళ్ల విషయంలో, తన కుమారుల విషయంలో ఆయన శ్రద్ధ తీసుకోలేనటువంటి పరిస్థితి. మరి ఏలి ఆత్మీయ స్థితిని మనం అక్కడ తర్వాత మనం చూస్తే ఎటువంటి శిక్ష ఆ కుటుంబానికి వచ్చిందని మనం ఆలోచన చేస్తే, కేవలం తన కుమారుల విషయంలో బలహీనుడయ్యాడు. దేవుని కన్నా తన కుమారులని గొప్పవారిగా చేశాడు. గద్దించవలసినటువంటి సమయంలో గద్దించలేదు. మన మొదటి సమయంలో 2:30 చూస్తే, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను. అంటే దేవుడు యాక్చువల్ గా మొదట ఏమనుకున్నాడంట అంటే, మన మొదటి సమయంలో 2:30 చూస్తే, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చిన. యాక్చువల్ గా దేవుడు ఈ కుటుంబానికి యాజకత్వాన్ని కంటిన్యూస్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయను. ఏలి తన కుమారులను గద్దించకపోవడాన్ని బట్టి, కుమారులు చేసేటువంటి పాపాన్ని బట్టి ఎటువంటి శిక్ష ఆ కుటుంబానికి వచ్చింది అనంటే, మరి నిత్యమైనటువంటి శిక్ష విధిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి శిక్షలు ఆ కుటుంబంలో వచ్చాయి మనం ఒకసారి మనం చూస్తే 4:18 దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలి అనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇస్రాయిళ్లకు న్యాయము తీర్చెను. 40 సంవత్సరములు ఇస్రాయిళ్లకు న్యాయము తీర్చాడు. తర్వాత 13వ వచనంలో చూస్తే ఏలి మందసము విషయమై గుండె అవియొచ్చు అంటున్నాడు. అక్కడ ఆల్రెడీ ఏమి హెచ్చరిక, ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే తన ఇద్దరు కుమారులు చనిపోయారు ఆ యొక్క యుద్ధంలో, మందసం పట్టబడింది. కుమారులు చనిపోయారనేటువంటి వార్త కన్నా కూడా మందసము పట్టబడెను అనేటువంటి వ్యక్తి యాజకునిగా ఆ యొక్క విషయంలో తన గుండె అవియుచు పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి మెడ విరిగి. అంతగా ఆత్మీయంగా దేవుని విషయంలో పర్టికులర్ గా ఉన్నాడు గాని తను ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే తన కుమారులని గద్దించేటువంటి విషయంలో మరి ఏలి ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. అటువంటి వ్యక్తికి సమూయేలుకి దేవుడు మాట్లాడిన సందర్భంలో మరి సమూయేలు ఏలి దగ్గరకు వచ్చి నన్ను పిలిచావా అన్నప్పుడు లేదు లేదు, దేవుడు నిన్ను పిలిచాడు, చివరిగా చిత్తం ప్రభు అని దాసుడు ఆలకించున్నాడని సమాధానం చెప్పమని మరి సమూయేలుని తన ఎదుట దేవుని సన్నిధిలో పెంచినటువంటి ఈ ఏలి తన కుమారులని మరి దేవుని విషయంలో పెంచలేకపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎటువంటి ఆ పరిస్థితికి ఆ కుటుంబం వెళ్ళింది అనంటే మనం 2:31-35 చూస్తే ఆలకించుము, రాగల దినముల్లో నీ బలమును నీ పితరుల ఇంటి పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. సమూయేలుతో దేవుడు ఏం చెప్తాడంటే ఇశ్రాయేలు గింగురం అనేటువంటి వార్త వినిపించాల్సి వస్తే, గింగురం అనేటువంటి మాట మనం విన్నప్పుడు చాలా కష్టము, చాలా భయంకరమైనటువంటి న్యూస్ అనిపిస్తుంది. ఎటువంటి విషయాలు చెప్తున్నాడంటే నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును అంటే అర్థం ఏంటండి, అందరు కూడా యవన కాలంలో చనిపోతారు. ఒక తండ్రికి ఆ తండ్రి ముందు కళ్ల ముందు కుమారుడు మరణించడం అనేది ఎంత భయంకరమైన ఘోరమైనటువంటి పరిస్థితి కదా. ఈ రోజున ఏలి కుటుంబానికి దేవుడు ఇచ్చేటువంటి శిక్ష, నీ ఇంటికి ఇచ్చే శిక్ష ఏంటి అంటే మరి నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. తర్వాత మనం చూస్తే యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగుగానే చూడవు. అక్కడితో షిలోహులో మందిరం అనేటువంటిది షిలోహుని దేవుడు తీసివేసినట్లుగా ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. 33వ వచనంలో అంటాడు నీ సంతానపు వారందరూ వయక్కాలమందు మరణమవుదురు. ఎంత ఘోరమైనటువంటి శిక్ష అండి. తరానికి వంశానికి దేవుడు ఒక శిక్షణిస్తున్నాడు ఏంటి అనంటే నీ ఇంట్లో ముసలివాడు ఒకడు ఉండడు, నీ పిల్లలందరూ కూడా వయకాలంలో మరణమవుతారు. ఈ మాటలు వింటూ ఉంటే ఆ తండ్రికి ఏ రీతిగా ఉండాలి ఒకసారి ఆలోచన చేద్దాం. ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం, మనం చేసేటువంటి పనులు, మనం పిల్లల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి, గట్టిగా ఒకరిని గద్దించలేని పరిస్థితి, ఎటువంటి ఈ రోజున పిల్లలు చాలా గారమైపోయారండి. వాళ్ళు ఏ బండి అంటే ఆ బండి, నిన్నటి దినాన మనం చుంచుపల్లి ఆ జూలూరుపాళ్ళలో ఖమ్మం జిల్లాలో చదివాం, సెల్ ఫోన్లో చాటింగ్ ని చేసిన దానికి తిట్టినందుకు అబ్బాయి పురుగుల మందు తాగి చనిపోవడం, ఒక 15 సంవత్సరాల కుర్రవాడు చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత వేదన, ఆ కుటుంబానికి ఎంత అవమానం, ఎప్పటికీ గుర్తుపోయేటువంటి కదా. కొన్ని మన చరిత్రలో మన జీవితాల్లో కొన్ని పేజీలు తీసివేద్దామన్నా కూడా తీసివేయలేని పరిస్థితులు మన కుటుంబ జీవితాల్లో ఉంటూ ఉన్నాయా. దావీదు గురించి అంతా చదువుతాం, నిజంగా ఎంతో భక్తిపరుడు, కానీ మరి 2వ సమయాలు మనం ఈరోజు చదువుకున్న 12వ అధ్యాయంలోకి వస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా ఈ ఒక్క తప్పు చేయకుండా ఉంటే ఎంత బాగుండు. దావీదు చేసిన ఆ ఒక్క తప్పును బట్టి తన కుటుంబంలో యుద్ధాలు జరిగినటువంటి పరిస్థితి, దావీదు కంట్రోల్ చేసుకోలేకపోవడాన్ని బట్టి, తను చూసిన దాన్ని ఆశించడాన్ని బట్టి కుటుంబం సదాకాలం యుద్ధాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేద్దాం, ఈ రోజు నువ్వు చేసే తప్పు పని నీతోనే పోతుందని నువ్వు అనుకుంటున్నావేమో గాని ఇది నీతో పోదు, నీ తరతరాలని వెంబడిస్తుందనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి తర్వాత అంటున్నాడు మనం 35వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 1 సమూయేలు 35లో, తర్వాత నమ్మకమైన ఒక యాజకుని పుట్టింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నదిని ఎప్పటికి నీ యాజకత్వం జరిగించును. అంటే ఈ కుటుంబం నుంచి యాజకత్వం అనేది తొలగించబడుతుంది అనేటువంటి విషయాన్ని మరి అక్కడ తెలియజేస్తాడు. యాజకత్వం పోతుంది. నీకు అసలు ఒకటే గుర్తు ఏంటంటే, నీ ఇద్దరు కుమారులు కూడా ఒకే రోజు చనిపోతారు అని ఏలీకి తెలియజేయబడుతుంది. ఆ రోజున యుద్ధంలో వచ్చినటువంటి న్యూస్ లో ఇద్దరు కుమారులు కూడా, అది నీకు సూచనగా ఉంటుంది. ఇక నీ యొక్క తరములో నీ ఇంటి వారిలో ఎవరు కూడా వృద్ధాప్యం వరకు కూడా రారు. ఎంత భయంకరమైన శిక్ష అండి. నాకన్నా నీ కుమారులను గొప్ప చేస్తూ ఉన్నావు. నీ కుమారులు చేసేటువంటి తప్పుని నువ్వు గద్దించలేని పరిస్థితి. అప్పుడు తర్వాత తెలిసిన తర్వాత పిలిచి, నా కుమారులా, మీరు చేసేటువంటి పని ఆ తప్పు అన్నప్పటికీ కూడా అప్పటికే వాళ్ళు ముదిరిపోయినటువంటి పరిస్థితి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పలేదు. ఈ రోజున భార్య కనుపొద్దుల్లో ఉంది ఫినేహాసు అంటే పెద్దవాళ్లు వీళ్ళు. రెండవ కుమారుని కనేటువంటి పరిస్థితి మరి ఫినేహాసు యొక్క భార్య అంటే వాళ్ళు దగ్గర దగ్గరగా 35-40 ఇయర్స్ యవనస్తులుగా ఉంటూ ఉన్నారు. మరి అప్పుడు కుమారులారను చేయిస్తున్నది, మీరు చేస్తున్నది తప్పు అని ఏలీ గద్దిస్తే ఏం ఉపయోగం అండి? అప్పటికే వాళ్ళు లోతుల్లో మునిగిపోయి పాపాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున మన పిల్లల్ని మనం గద్దిస్తూ ఉన్నామా? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని గద్దించకపోతే, నువ్వే సరైనటువంటి మార్గంలో లేకపోతే రేపు ఎలాంటి తరాన్ని చూస్తామని మనం అనుకుంటున్నాం? మనం ఆ యొక్క వచన నెరవేర్పు ఎక్కడ చూస్తామనంటే, ఆ యొక్క తర్వాత అంటాడు, ఇంకా మనం చూస్తే 36వ వచనంలో, అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనా సంపాదించుకునవలని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక దానియందు నన్ను ఉంచుమని అతన్ని వేడుకొందరు. చివరికి నీ కుటుంబ పరిస్థితి ఏంటంటే, నా ఎల్లి యాజకుని ఉద్యోగంలో నన్ను ఉంచుకోమని వేడుకుంటారు. కానీ ఈ రోజున దేవుడు మనల్ని యాజకుల కుటుంబంలో ఉంచాడు. దానికి మరి నిరూపణగా మనం మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసిన. అంతేకాదు, మరి మనం మొదటి సమయాలు 22వ అధ్యాయంలో చూస్తే, అక్కడ కూడా యాజకులందరూ కూడా నోబు పట్టణంలో ఉన్నప్పుడు దావీదు అక్కడికి వెళ్లడాన్ని బట్టి సౌలు ఆ యొక్క నోబు పట్టణంలో ఉన్నటువంటి యాజకులందరినీ కూడా చంపివేస్తాడు. ఒక అబ్యాతారు మాత్రమే తప్పించుకుని వస్తాడు. నీ ఇంటి వారి బలమును నేను తగ్గిస్తానని దేవుడు ఏలీకి హెచ్చరిక చేస్తాడు. సో బలమంతా కూడా ఆ నోబు కుటుంబంలో వాళ్ళు చనిపోతారు, నోబు ఆ పట్టణంలో. తర్వాత 2వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశను, అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరునుద్ది. దేవుడు ఏదైతే చెప్పాడో మరి అది నెరవేరింది. అక్కడ యాజకులుగా ఉండకుండా ఆ ఏలీ కుటుంబం నుంచి యాజకత్వము తొలగించివేయబడింది. ఎంత భయంకరమైనటువంటి శిక్ష! చేసిన తప్పేంటండి? కుమారులని గద్దించవలసిన వయసులో, బాలుడుగా ఉండవలసిన వయసు, బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళని గద్దించలేదు, తర్వాత పెద్దవారైనప్పుడు వాళ్ళు వినే పరిస్థితుల్లో లేనటువంటిది. కుమారులని గద్దించలేని కారణాన, తన ఇంటి వారిని దేవునిలో నడిపించలేని కారణాన, కుటుంబాలే పితరుని ఇంటి వారికి శిక్ష, బలము తగ్గించేశాడు దేవుడు. వాళ్ళు యవన కాలంలోనే చనిపోయేటువంటి పరిస్థితి, యాజకత్వం తొలగించి వేయబడింది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అండి. ఈరోజున ఒక తండ్రిగా తల్లిగా నీ మీద ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము చేసేటువంటి తప్పు ఏ రోజు కూడా మనతోటే పోదండి. అది మన పిల్లల పిల్లల మీద శాపంగా పరిగణిస్తుందనే విషయాన్ని ఒక్కసారి దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం. ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుడు చెప్పాడు కదా, మరి వాళ్ళ తండ్రులు పుల్లటి ద్రాక్ష తింటే పిల్లల పళ్ళు పులవ్వని. కానీ శిక్ష ఖచ్చితంగా తల్లి తండ్రులు తప్పు చేస్తే రక్షణ ఉంటుంది, పాప క్షమాపణ ఉండొచ్చు పిల్లలు అడిగితే. కానీ చేసినటువంటి దోష భారం మాత్రం పిల్లల మీద ఫలానా వాళ్ల పిల్లలు అనేటువంటి భారం మాత్రం మరి దావీదు చేసిన తప్పు వల్ల ఏమీ ఎరుగనటువంటి ఆ పసి బాలుడు మరణించి రావాల్సిన పరిస్థితి రాలేదా? గెహాది చేసిన తప్పు వల్ల కుటుంబానికి కుష్టు వ్యాధి రాలేదా? రోజున ఆలోచన చేద్దాం, తల్లిదండ్రులంగా పిల్లలతో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, వాళ్లతో రోజు మనం మాట్లాడేటువంటి పరిస్థితి. ఈ రోజున తల్లిదండ్రులకి పిల్లలతో మాట్లాడే పరిస్థితి లేదు, పిల్లలకి తల్లిదండ్రులతో కూర్చునేటువంటి పరిస్థితి లేదు. అర్ధరాత్రులు దాకా పిల్లలు ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో, ఎటువంటి జీవితాలు చేస్తున్నారో తెలుసుకునేటువంటి పరిస్థితి తల్లిదండ్రులకు లేదు. తర్వాత వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు చేస్తున్న తప్పుడు పనుల గురించి విని, రీసెంట్ గా నేను న్యూస్ చూస్తూ ఉన్నాను, ఎంత భయంకరమైనటువంటి ఒక పిల్లవాడి గురించి, యవనంలో ఉన్నటువంటి ఒక కొడుకు గురించి తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడో ఏదో వేరే ఆ దేవుని దగ్గర మేము ఉంటాము అని చెప్పుకుంటూ వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ భయంకర తల్లిదండ్రులకు ఇది ఎంత వేదనండి అనిపించింది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది? కారణం ఏంటి అంటే మరి మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయంలో తీసుకోకపోవడం వల్ల. ఆహాబు యెజెబెల్ వివాహం చేసుకోవడం ద్వారా ఇశ్రాయేలు వంశం వంశం ఇదవుతే, యెహోషాపాత తన కుమారునికి అతల్యాను వివాహం చేయడం ద్వారా యూదా వంశంలో కూడా ఎంత భయంకరమైనటువంటి విగ్రహారాధన ఎటువంటి పరిస్థితులు జరిగాయో మనకు తెలుసు. మనం అనుకుంటాం చాలాసార్లు నేను చేసేటువంటి ఒక్క తప్పే కదా, కానీ ఆ తప్పు ఎంతటి శిక్షను తీసుకుని వస్తుందో అబ్రహాము జీవితాన్ని చూశాం, ఆకాను జీవితాన్ని చూశాం, ఏలీ కుటుంబ జీవితాన్ని చూశాం. ఈరోజు పెద్దలంగా ఉంచినటువంటి మనము మనందరం గుర్తుంచుకోవాల్సినటువంటి సమయం ఏంటంటే, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచదలుచుకుంటే దానికి మించిన స్థలము లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాములాగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా లోకంలోని ఐగుప్తు లాంటి ప్రదేశానికి వెళ్తే అబ్రహాము ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో మనం చూశాం. ఫరో ఇంటిని దేవుడు వేదనలతో చేతమొత్తాడు. అబీమెలెకు కుటుంబంలో గర్భాన్ని మూసివేశాడు. హాగరు ద్వారా ఈ రోజుకి కూడా మధ్య ఆ ప్రాంతంలో ఇష్మాయిల్లకి మరి ఇస్రాయేల్ వంశానికి జరుగుతున్నటువంటి యుద్ధం మనకు తెలిసినటువంటి పరిస్థితులే. ఆ రోజు చేసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఈ రోజుకి అది మరి పరిగణిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున నీ ఒక్కడితే పోతుంది అనుకుంటున్నావేమో, ఎక్కడ మనం తప్పు చేస్తున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆకానులాగా సెల్ఫ్ కంట్రోల్ లేని స్థితిలో ఉంటే నీ వల్ల కాదండి, దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను ఈ పరిస్థితుల్లో నేను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాను, నేను కన్ను చూసింది నేను ఆశిస్తూ ఉన్నాను ప్రభు, ఈ ఒక్క నిర్ణయం ఈ ఒక్క విషయంలో నేను తప్పు చేస్తున్నాను, నాకు సహాయం చేయమని మనం దేవుని అడగలేమా? దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, మనము చేసే తప్పుడు నిర్ణయం, మనం చేసే తప్పుడు పని మన ఒక్కళ్లతో పోదు, మన కుటుంబాలు కుటుంబాల్ని బాధ పెట్టేవారంగా, మన కుటుంబాలు కుటుంబాలకి శిక్షను మనం మన ద్వారా ఆపాదించేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం, మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? మన కుటుంబాన్ని శ్రమలలో బాధలలో ఒక చెడు పేరును తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని బాధ పెట్టే వారంగా, సమాజాన్ని బాధ పెట్టేటువంటి వారంగా, మరి ఆకాను చేసినటువంటి తప్పుని బట్టి 36 మంది ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి, పాళెమంతా కూడా శాపానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం, మనం చేసేటువంటి నిర్ణయాలు మన కుటుంబాల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి, కొద్ది విషమైన గ్లాసర్డ్ పాలని ఏ రీతిగా అయితే విషముగా మార్చివేస్తుందో, నువ్వు చేసేటువంటి ఒక తప్పు పని, నువ్వు చేసేటువంటి ఒక చెయ్యగూడనటువంటి పని, సమాజం ఆమోదించినటువంటి పని, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా కూడా అది ఒక్కటే జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అనుకుంటున్నావు ఇది నేను ఒక్కడే నష్టపోతున్నానని, గుర్తుంచుకోండి నువ్వు ఒక్కళ్ళు నష్టపోట్లా, నువ్వు చేసే పని వల్ల, నువ్వు చేసుకునేటువంటి తప్పుడు నిర్ణయం వల్ల నువ్వు నీ కుటుంబము నీ తల్లిదండ్రులు నీ వంశము నీ ఇంటి పేరు పాడేటువంటి పరిస్థితి, ఎంతో మంది నష్టాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి. ఆశీర్వాదకరంగా ఉంటున్నామా లేక మన కుటుంబాన్ని మనము బాధల్లో నెట్టివేసేటువంటి వారంగా ఉంటున్నామా? ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం, ఎటువంటి పనులు మనం చేస్తూ ఉన్నాం, తద్వారా ఎవరెవరికి మన వల్ల బాధ కలుగుతుంది? ఒకసారి మనం ఆలోచన చేస్తాం, ఎన్ని కుటుంబాలు మన వల్ల బాధపడుతున్నాయో కదా. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? చేసింది చిన్న తప్పే. బుక్కావాని తైలంలో పడి చచ్చిపడిన ఈగ ఆ యొక్క తైలాన్నంతటిని కూడా మరి ఏ రీతిగా పాడు చేస్తుందో. మనం చేసే ఒక పని కుటుంబాల కుటుంబాలకి నష్టాన్ని కలుగ చేస్తుంది. యోసేపులాగా యాకోబులాగా ఎక్కడ ఉంచబడ్డామో ఆ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందామా? లేక ఆకానులాగా మన కుటుంబాలకి మన వంశాలకి బాధను తెచ్చేటువంటి వారంగా ఉంటున్నామా? చిన్న తప్పే అనుకుంటున్నావేమో, ఈ రోజున ప్రతి పని చేసే ముందు భయముతో దేవుని సన్నిధిలో అడిగి మనం చేయకపోతే ఆ తర్వాత నష్టం అనేది మనకు ఊహించకుండానే జరిగిపోతుంది. ఒక చిన్న తప్పే ఒక తప్పే అనుకుంటే అది ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోకి దారితీసిన దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం, గెహాజీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం, సీదోనీల కుమార్తెను వివాహం చేసుకున్న ఆహాబు వంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోషాపాతు ఎంతో భక్తులైనటువంటి ఆయన తన కుమారునికి అసల్యాన్నివ్వడాన్ని బట్టి యూదా వంశం ఎటువంటి పరిస్థితులు వెళ్లిపోయిందో జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒక పని చేసే ముందు, మనం ఒక నిర్ణయం చేసే ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మనం చేస్తే ఎటువంటి పరిస్థితులకు వెళ్లిపోతామో మనకు తెలియదు. చిన్న తప్పే కదా అని మనం అనుకుంటాం, చిన్నదే కదా అని మనం అనుకుంటాం, కానీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే దాన్ని తిరిగి మనం పూడ్చుకోలేనటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేద్దాం, ఇప్పటికే అలాంటి తప్పులు ఏమైనా చేసి ఉంటే నిర్ణయ కాలములోనే దేవుని క్షమాపణ అడుగుదాం. ప్రభు, నేను చేసే తప్పుని నాయన కంటిన్యూ చేయకుండా, నేను చేసే ప్రతి నిర్ణయంలో కూడా నీ ఇష్టము లేకుండా, నీ చిత్తము లేకుండా, నీ దగ్గర విచారణ చేయకుండా నేను చేయకుండా ప్రభు సహాయం చేయమని ప్రభుని అడుగుదామా? ఒకవేళ ఆకానులాగా చూసిన ప్రతిదీ ఆశించే పరిస్థితుల్లో ఆశించి తద్వారా మన కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే రోజున ప్రభువును అడుగుదాం, ప్రభు నాకు కంట్రోల్ శక్తిని ఇవ్వండి ప్రభు. మరి ఏలి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన కుమారులను గద్దించలేకపోవడాన్ని బట్టి దేవుడు ఇస్రాయేల్ వారికి చెవులు గింకురమనేటువంటి వార్త ఏంటంటే పితరుని ఏలి యొక్క కుటుంబం యవన కాలంలో కుమారులు మరణించే పరిస్థితి, యాజకత్వం తొలగించబడింది, కుమారులు ఇంకొకరి దగ్గరికి వెళ్లి మరి ఉద్యోగం కావాలని యాజకుని ఉద్యోగం కావాలని అడుక్కునే పరిస్థితి, ఇంటి బలగము తగ్గించబడింది, నోబులో యాజకులందరూ కూడా మరణించారు, చివరికి యాజకులుగా ఉండకుండా మరి సొలొమోను కాలంలో యాజకత్వం తొలగించబడినటువంటి పరిస్థితి. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో భయము కలిగి మనం చేసే ప్రతి నిర్ణయం విషయంలో ప్రభు దగ్గర అడుగుదాం. కళ్ళు ఉంచుదాం, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజున ఇప్పటికే మనం చేసిన తప్పు పని వల్ల, మనం చేసిన చేయకూడని పనుల వల్ల మన కుటుంబాలు బాధలు అనుభవిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో అవును ప్రభువా నా వల్లే కదా ఈ రోజున నా కుటుంబం ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది, నా వల్లే కదా నా కుటుంబంలో శాంతి లేని పరిస్థితి ప్రభు, నా వల్లే కదా ఈ రోజు నా కుటుంబంలో ఈ రకమైనటువంటి పరిస్థితి అని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? దేవుని అడుగుదాం, ఇక ముందు ప్రభు మేము చేసే ప్రతి నిర్ణయంలో నీ చిత్తాన్ని అడిగి మేము ముందుకు వేయడానికి సహాయం చేయండి. ఏదో మేము తప్పు చేస్తే మాతో పోతుంది అనుకుంటున్నాం, కానీ అది మాతో పోయేది కాదు అని ఈ రోజు మేము తెలుసుకున్నాం ప్రభు. కాబట్టి జాగ్రత్త కలిగి నాయన, భయము కలిగి ప్రభు నీ సన్నిధిలో మేము నీ దగ్గరకు వచ్చి అడిగి ప్రభు మేము మా జీవితాల్లో ముందు అడుగు వేయడానికి సహాయం చేయమని ప్రభు సన్నిధిని అడుగుదాం. మనం చేసేటువంటి చిన్న తప్పుడు పని అది ఎంతో గొప్ప మరి పెద్ద పెద్ద శిక్షలకు మనల్ని నడిపించేటువంటిదిగా, మనం చేసే తప్పుడు తీర్మానం మరి కుటుంబానికి తిప్పల్ని తెచ్చిపెడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుతూ నిర్ణయ కాలంలోనే మరి ప్రభు మేము కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ కుటుంబాన్ని బాధ పెట్టే వారంగా ఉండకూడదు ప్రభు. నా వల్ల నా కుటుంబం బాధపడకూడదు ప్రభు, నా వల్ల నా పిల్లలకు ఇబ్బంది రాకూడదు నాయన, నా వల్ల నా తల్లిదండ్రులకు ఇబ్బంది రాకూడదు, నన్ను ఒక ఆశీర్వాదకరంగా నన్ను ఉంచు ప్రభు. ఇతరులకు యోసేపు లాగా యాకోబు ఎక్కడ ఉన్నాడో ఆ కుటుంబం లాబాను కుటుంబం అంతా కూడా మరి మేలు పొందినటువంటి పరిస్థితి, మా వల్ల మేము పనిచేసే ఉద్యోగం చేసే పరిస్థితుల్లో మా అధికారులకు వీళ్ళందరికీ కూడా మేలు కలిగేటువంటి రీతిలో మమ్మల్ని ఆశీర్వదించమని మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రోజు మా ముందుంచిన వాక్య భాగాల్ని బట్టి, హెచ్చరికలను బట్టి ఈ ఉదయకాలం నీ సన్నిధిలోకి వస్తున్నాం. ఇప్పటికే మేము చేయకూడని తప్పు ఏదైనా చేసి మా కుటుంబాల్ని నష్టంలోకి మేము నడిపించిన వారుగా ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని సన్నిధిలో అడుగుతున్నాం ప్రభువా. మా వల్ల మా తల్లిదండ్రులు గాని, మా వల్ల మా సమాజము గాని, మా వల్ల మేము ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో గాని, మా వల్ల మా కుటుంబాల్లో కానీ ఏదైనా నష్టం ఆయన ప్రాప్తించుంటే ప్రభువా అయా క్షమించండి. మేము తీసుకునే నిర్ణయాలు నీకు ఇష్టమైనవిగా, నీకు అనుకూలమైనవిగా నీ దగ్గర మేము అడిగిన ఆయన ప్రభువా మంచి నిర్ణయాలు తీసుకునే వారంగా ఉండడానికి సహాయం చేయండి. మేము చేసే తప్పు మా ఒక్కరితో కాదు, ఆ దోష శిక్ష కుటుంబాలు భరించవలసి వస్తుంది అని ప్రభువా ఈరోజు నీ వాక్యం ద్వారా హెచ్చరిక చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకానులాగా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పనులు చేసే పరిస్థితులు ఉంటాయి. ఏలీలాగా కుటుంబంలో పిల్లలతో సరైన సమయాన్ని గడిపి వాళ్ళని ప్రభు సన్నిధిలోకి నడిపించలేని స్థితి ఉంటే ప్రభువా ఈరోజున క్షమించిన తండ్రి మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి రీతిలో కృప దయచేయమని ఏసు పరిశుద్ధమైన నామం బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.